53వ అధ్యాయం అవతరణిక గ్రంథానికి చివర ఇచ్చే అధ్యాయాల సారాంశం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయి సాక్షాత్తు మూర్తీభవించిన పరబ్రహ్మే. ఆయన మహాత్ములకు సార్వభౌముడు, అనేక సిద్ధులు చేతిలో ఉన్న కార్యదక్షత కల సద్గురువని ఆయనకు జగత్తంతా కీర్తి ఉంది. ఆయన బుద్ధికి ప్రేరణ ఇవ్వగలవారు. జనన మరణాలను తప్పించే ఆయనకి అనన్యభావంతో శరణంటాను. ఆయన పవిత్ర చరణాలకి నమస్కరిస్తాను. అప్పుడు సంసార భయాన్ని ఆయన తీసేస్తారు. గడిచిన అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని మాట ఇస్తూ హేమాడ్ పంత్ అన్నారు, కానీ అలా జరగలేదు. అవతరణిక అని కేవలం గ్రంథ సారాంశాన్నిచ్చి దాన్ని వ్రాయటం మర్చిపోయారేమో తెలీదు. గ్రంథాన్ని వ్రాయటం ప్రారంభించిన వాళ్లే చివరికి అవతరణిక ఇచ్చి ఆ రచనను పూర్తి చేయటం సర్వత్రా నియమం. కానీ నియమానికి అపవాదం, నియమానికి విరుద్ధత వస్తూ ఉంటుంది. దానికి ప్రత్యక్ష అనుభవం మనకిక్కడ కనిపిస్తుంది. మనం కోరుకున్నట్లు ఎక్కడా జరగదు. బాబా ఇచ్ఛ చాలా గొప్ప మహత్తు కలది. హేమాడ్ పంత్ అకస్మాత్తుగా మరణించారు. అందరి మనసులు దుఃఖించాయి. ఎవరికీ ఏం తోచలేదు. అవతరణిక గురించిన సమాచారం ఎవరికీ తెలియలేదు. అన్నాసాహెబు రచనలు దొరకటం కష్టమైంది. వాటి గురించి ప్రయత్నపూర్వకంగా అన్వేషించి ఆయన చిరంజీవి గజాననరావు అవసరమైనంతవరకే కాగితాలను నాకిచ్చాడు. అన్నాసాహెబు చాలా జాగ్రత్తపరుడు. చిన్న కాగితాలను కూడా వృధా కానిచ్చేవారు కాదు. ఏ పనినైనా సరే చక్కగా చాతుర్యంతో చేయటం ఆయన స్వభావం. చిన్న చిన్న చీటీల మీద అధ్యాయాలు వ్రాస్తూ వాటినే గ్రంథ ముద్రణకర్తలకు ఇచ్చేవారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టటమన్నమాట ఆయన మనసుకి నచ్చేది కాదు. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. పాపం నిర్జీవమైన ఆ చీటీలను చూసి హేమాడ్ పంత్ మనసులో దయ ఉత్పన్నమైంది. శ్రేష్ఠులైన శ్రీ సాయిబాబా సేవ లభించకపోతే అవి ఎలా ఉద్ధరించబడతాయి అని హేమాడ్ పంత్ మనసులోని ఆలోచన. చీటీలను పోగుచేసి వాటితో ఈ సేవ చేయించాలని ఆయన మనసులో గొప్ప ఆలోచన. చివరి అధ్యాయంలో ఇదే జరిగింది. అవి కూడా చీటీల మీదే వ్రాశారు. అయినా ఎంతగా వెతికినా అవతరణికకు సంబంధించినవి దొరకలేదు. అన్నాసాహెబు చిరంజీవి గజాననరావుకి, ఇతర సభ్యులకి ఈ విషయం చెప్పాను. బాబాసాహెబు తర్కడికి కూడా ఇది తెలియజేశాను. వారందరి అభిప్రాయం ప్రకారం అవతరణిక వ్రాయవలసిందే. మరాఠీ భాషలోని ఎన్నో గ్రంథాల్లో ఇది ఉంది. ఉదాహరణకి శ్రీ గురుచరిత్ర, ఏకనాథ భాగవతం, శ్రీ నవనాథ భక్తిసారం మొదలైనవి. బాబాసాహెబు ఈ విషయంలో కొద్ది గడువిచ్చి శ్రీ సాయిలీలా మాసపత్రికలో దీన్ని ప్రచురింపచేశాడు. గడువు పూర్తయినా కానీ అవతరణిక రాలేదు. హేమాడ్ పంత్ సద్గుణ నిధి. అతని నోట వేదాంతసారం జాలువారుతుండేది. ఆయన భాషలోని ప్రబోధాత్మకత ఈ గ్రంథంలో కనిపిస్తుంది. నిజంగా సద్గురు కృప చేతలు లోతైనవి. సద్గురు సాయికి భక్తులు అసంఖ్యాకంగా ఉన్నారు. అందులోనూ కవులకి తలమానికమైన హేమాడ్ పంత్ లాంటి మరో బుద్ధిమంతుడైన మహాపురుషుడుంటేనే అతను మాత్రమే దీన్ని వ్రాయగలడు. అవతరణిక ఎటువైపు నుంచి రాలేదు. దాంతో నా మనసుకి బాధ కలిగింది. నేను దత్తస్వరూపులైన సద్గురు సాయినాథులని ప్రార్థించి ఆయన కరుణను యాచించాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కావ్యరచన అసలు తెలియనివాణ్ణి. ఈ ఓవీబద్ధరచన నేనెలా చేయగలను? కానీ ఈ విషయానికి ఒకే ఆధారం ఉంది. శ్రీ దత్తస్వరూపులైన సాయిబాబా మనసులో ఉంటే ఆయన దోమనైన మేరుపర్వతాన్ని ఎత్తేలా చేస్తారు. ఆయన శక్తి చాలా గొప్పది. కనుక శివస్వరూపులైన సాయినాథులని నేను మళ్ళీ ఇలా ప్రార్థించాను, ఓ సాయినారాయణ, నాపై కృపచూపండి. అవతరణిక వ్రాయటానికి నా బుద్ధికి వెంటనే ప్రేరణ ఇవ్వండి. కావ్యరచన చేసేందుకు నాకు శక్తి లేదు. శ్రీ గురుమహారాజుకి నా మందబుద్ధి గురించి తెలుసు. కనుక ఆయన పాదాలకి నమస్కరించి అవతరణిక తయారు చేయటాన్ని ఇప్పుడు ఆరంభిస్తాను. శ్రీ సాయి సచ్చరిత గ్రంథంలోని భాగమైన ఈ అవతరణికను శ్రీ విఘ్నేశ్వర రూపులైన సాయియే పూర్తి చేయిస్తారు. ఆయన వైభవం అపూర్వం, చాలా గొప్పది. నా నోరు నిమిత్తమాత్రం. మొదటి అధ్యాయంలో మంగళాచరణ అయ్యింది. విఘ్నాలను హరించేవాడు, జగత్తుకి మూలకారణమైన శివపార్వతుల మెడలోని తాయత్తు అయిన శ్రీ గజాననునికి హేమాడ్ నమస్కరించాడు. వాణిపై అపూర్వ ప్రభావము, బుద్ధికి అత్యంత చాతుర్యము అయి విశ్వాన్ని మోహింపచేసే, కోరిన వాటినన్నీ ఇచ్చే సరస్వతికి నమస్కారం చేశాడు. కులగురువుకి, ఆప్తులకి, ఆత్మీయులకి, గురుబంధువులకి, పరమేశ్వరుని సగుణ అవతారులే అయిన సత్పురుషులకి, సజ్జనులకి శరణు వెళ్ళటానికి యోగ్యమైనటువంటి మోక్షానికి గుప్త నిధి అయినటువంటి సద్గురు సాయిబాబాకి నమస్కరించాడు. చివరకి గోధుమలు విసిరే కథను చెప్పి కలరాని పూర్తిగా ఎలా తరిమేశారో స్పష్టం చేస్తూ సాయిబాబా సామర్థ్యాన్ని వర్ణించాడు. రెండవ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకి కారణం ఏమిటో చెప్పి దాభోల్కర్ బాబాని మొదటిసారిగా దర్శనం చేసుకోవటం, ఆయనచే హేమాడ్ పంత్ అనే నామకరణం, గురువు ఆవశ్యకత లేదన్న వాదనని ఖండించటం మొదలైన విషయాలు చెప్పాడు. మూడవ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకి దాభోల్కర్కి సాయి నోటి నుంచి ఎలా ఆజ్ఞ లభించిందో చెప్పాడు. అప్పుడు రోహిల్లా వృత్తాంతాన్ని చెప్పాడు. నాలుగవ అధ్యాయంలో జగత్తుని నడిపించేవారు అంటే పరమేశ్వరుడి అత్యంత గారాబు బిడ్డలైన సాధు సజ్జనులు ఈ అవనిపై ఎందుకు జన్మిస్తారన్న విషయాన్ని విస్తృతంగా చర్చించాడు. అలాగే సాక్షాత్తు దత్తావతారము, ప్రత్యక్షంగా స్వర్గంలోని కల్పవృక్షము అయిన శ్రీ సాయి షిరిడీక్షేత్రానికి మొదటిసారిగా ఎలా వచ్చారో దాని గురించి కూడా సమగ్రంగా వర్ణించబడింది. ఐదవ అధ్యాయంలో మొదట షిరిడీక్షేత్రంలో గుప్తమైపోయి మళ్ళీ శ్రీ చాంద్ పాటిల్తో పాటు అక్కడే ప్రకటమై సాయిబాబా అందర్నీ ఆశ్చర్యంతో ఎలా ముంచెత్తారో, గంగాఘీరు మొదలైన మహాత్ములతో కలిసి ఎలా ఉండేవారు, తమ తలమీద దూరం నుంచి నీళ్లు మోసి తోటను ఎలా నిర్మించారు, వీటి గురించిన నిరూపణ అంతా అయ్యింది. ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం గురించి, హరిదాసు బాళాబువా గురించి, మసీదు మాయి జీర్ణోద్ధారం గురించిన వర్ణన సవిస్తరంగా జరిగింది. ఏడవ అధ్యాయంలో బాబా ధ్యానస్థులవటం, ఖండయోగం, ధౌతి ఇత్యాదులు చేయటం, హిందువులా ముస్లింలా నటించటం, మహాత్ముల మనోగతాన్ని తెలుసుకోవటం ఎంత కష్టమో అది వర్ణించబడింది. బాబా వేషం, బాబా ప్రవర్తన, రోగులకు ఆయన మందులివ్వటం, ఆయన చిలిం, జాతి, ధుని, మసీదులో దేవాలయంలో దీపాలు పెట్టటం, ఆయన అస్వస్థత, నానాసాహెబ్ చాందోర్కర్ డాక్టర్ని తీసుకురాగా భాగోజీ షిండే ఆయన చేతికి నెయ్యి రాసి కట్టుకట్టి చేసే సేవ, ఈ అద్భుతాలు, భాగోజీ షిండే కుష్ఠరోగం, కాపర్డే కొడుకు గ్రంథిజ్వర నివారణ, నానాసాహెబ్ చాందోర్కర్ బాబాని తనతో పాటు పండరిపురం వెళ్దామని అర్థించటం, ఇవన్నీ విద్వాంసుడైన హేమాడ్ పంత్ చెప్పారు. ఎనిమిదవ అధ్యాయంలో మానవ జన్మ అపూర్వ మహిమ, సాయిబాబా భిక్షని యాచించే పద్ధతి, బాయజాబాయి చేసిన సత్పురుషుల సేవ, బాబా భోజన వైభవం గురించి వర్ణించబడింది. అలాగే బాబా, తాత్య, మహిళ్సాపతి వీళ్ళు ముగ్గురూ మసీదులో ఎలా పడుకునేవారు, బాబాకి వాళ్ళిద్దరి మీద ప్రత్యేకంగా ఒకేలాంటి ప్రేమ ఎలా ఉండేదో, రహతా గ్రామానికి చెందిన కుశాల్ చంద్ షావుకారికి శాంతి జ్ఞానాలకు నిలయమైన సాయిబాబాతో ప్రేమానుబంధం ఎలా ఏర్పడిందో, ఈ నిరూపణకు సంబంధించిన ఆనందం కూడా ఈ అధ్యాయంలో ఉంది. 9వ అధ్యాయంలో భక్త శ్రేష్ఠుడు తాత్యాపాటిల్ ఒక గొప్ప ఇంగ్లీషు వ్యక్తి తాత్యాసాహెబ్ నూల్కర్ వీరు బాబా ఆజ్ఞను అతిక్రమించటం వల్ల వారికి కలిగిన ఘోర పరిణామం, భిక్ష యాచించటానికి బాబాకి గల అధికార లక్షణాలు, 5 రకాల మహాయజ్ఞం చేసి తెచ్చిన భిక్షానాన్ని బాబా తినటం, దీని గురించిన వర్ణన గొప్ప చాతుర్యంతో జరిగింది. అలాగే కరుడుగట్టిన ప్రార్థనా సమాజానికి చెందిన బాబాసాహెబ్ తర్ఖడ్ ఆ తరువాత ఏకనిష్టగల సాయి భక్తుడిగా ఎలా అయ్యాడన్న కథ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడింది. మొత్తం 4 మూరల పొడుగు, అలాగే జానెడు వెడల్పు గల దూలానికి వ్రేలాడదీసిన చెక్క పలక మీద యోగీశ్వరులు బాబా నిద్రించటం, ఆయన షిరిడీలోకి ఎప్పుడు అడుగుపెట్టారో, ఎన్ని సంవత్సరాలున్నారో, దేహావసానం ఎప్పుడైందో, దీని గురించిన హృద్యంగమ నిరూపణ 10వ అధ్యాయంలో అయ్యింది. అంతఃకరణలో గురురాజు శాంతిగా ఎలాంటి ఇచ్చాలేని స్థితిలో ఎలా ఉండేవారో, అయినా బయటకు పిశాచ వృత్తిని ఎలా చూపించేవారో చెప్పబడింది. లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి ఆయన ప్రవృత్తి నిత్యం నిశ్చలంగా ఉండేది. వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన ధార్మిక లక్షణాలు తెలియచెప్పటంలో, పారమార్థిక ప్రాపంచిక శిక్షణ ఇవ్వటంలో, భక్తుల అభక్తుల మనసులను పరీక్షించటంలో సాయి సద్గురువు పద్ధతి విలక్షణంగా ఉండేది. ఈ విషయం గురించి బాబా ఆసనం, బాబా జ్ఞానం, బాబా స్వరూపం, బాబా గురుత్వానికి అధికారం, ఆయన సామర్థ్యము, గొప్పతనము, వీటి గురించి కూడా వర్ణించబడింది. 11వ అధ్యాయంలో బాబా సత్య జ్ఞాన ఆనందయుక్త స్థితితో ఉండటం, జగత్తంతా ఆయన ప్రసిద్ధి చెందటం, డాక్టర్ పండితుడి ప్రేమ భక్తి, సిద్ధిక్ పాళ్కే పూజ్యభావం, వీటి గురించి వర్ణించబడింది. అలాగే కారుమబ్బులను, సుడిగాలులతో కుండపోగా వర్షించే వర్షాన్ని బాబా ఎలా ఆపారు, అగ్ని మీద ఆయనకు ఎలాంటి విలక్షణ ఆధిపత్యం ఉండేదో, సుడిగాలి నుంచి బాబా అందర్నీ ఎలా రక్షించారు, వీటి గురించిన అందమైన సవిస్తర నిరూపణ అయ్యింది. 12వ అధ్యాయంలో కాకామహాజని, నాసిక్కి చెందిన ధుమాళ్ వకీలు నానాసాహెబ్ నిమోన్కర్, ఒక రెవెన్యూ అధికారి, అతని రామభక్తుడైన డాక్టర్ మిత్రుడు, వీరందరికీ చెందిన భిన్న భిన్న సందర్భాలు మధుర శబ్దాలతో వర్ణించబడ్డాయి. నాసిక్ నుంచి వచ్చిన అగ్నిహోత్ర బ్రాహ్మణుడు ముడే శాస్త్రి సంత్ ఘోలప్ స్వామి శిష్యుడు, అతనెంతో అనుమానస్థుడు. సాయి దర్శనానికి చెందిన అతని అద్భుత కథ ఈ అధ్యాయంలో చెప్పబడింది. 13వ అధ్యాయంలో బాళాశింపే చలిజ్వరాన్ని నల్లకుక్కకి పెరుగన్నం పెట్టి నయం చేయటం, బాపూసాహెబ్ బుట్టి కలరాని అక్రూట్ పిస్తాలు తినిపించి నయం చేయటం, చెవి వ్యాధి ఉన్న ఆళందిస్వామిని కేవలం ఆశీర్వాదాలతో ఆరోగ్యవంతుణ్ణి చేయటం, కాకామహాజని అనుభవించే విరోచనాల బాధను వేరుశనగ పప్పు తినిపించి తొలగించటం, వీటి గురించిన వర్ణన అయ్యింది. అలాగే కడుపు నొప్పి వ్యాధి పట్టుకున్న హార్దా భక్తుడు దత్తోపంతిని అందరి ఎదుటా బాబా తమ కేవల ఆశీర్వాదంతో ఎలా ముక్తుణ్ణి చేశారో, భీమాజీ పాటిల్ క్షయవ్యాధిని కేవలం విభూతి పెట్టి ఎలా తొలగించారో, వీటి వృత్తాంతమంతా చెప్పబడింది. 14వ అధ్యాయంలో నాందేడుకు చెందిన పార్సీ షావుకారు రతన్జీ అనే ప్రఖ్యాత వ్యాపారి పుత్రసంతానం లేకపోవటంతో మనసులో దుఃఖితుడవుతాడు. అతనికి పుత్రసంతానాన్నిచ్చి సాయిబాబా అతన్ని ఎలా సుఖింపచేశారో, నాందేడు పట్టణంలో గుప్తంగా కూలీ పనిచేసే మౌలీ సాహెబ్ అనే పేరుగల మహాత్ముణ్ణి సాయిబాబా అందరికీ ఎలా జ్ఞాపకం చేశారో, దీనికి సంబంధించిన అద్భుత కథ చెప్పబడింది. 15వ అధ్యాయంలో దాసగణుకి బాబా నారదముని చేసే కీర్తన పద్ధతి చెప్పారు. చోళ్కర్ నియమాన్ని అతనికి చక్కెర మరింతగా వేసిన టీని త్రాగించి తొలగించటం, బల్లి చేసిన శబ్దానికి ఔరంగాబాదు నుంచి వచ్చిన బల్లి మసీదులోని బల్లితో కలవటం గురించి అందరికీ చెప్పారు. ఈ కథలన్నిటి గురించిన వర్ణన జరిగింది. 16వ అధ్యాయంలో సంతతి సంపత్తి గల ఓ వ్యక్తి సాయిబాబా కీర్తిని విని బ్రహ్మజ్ఞానాన్ని పొందటం కోసం షిరిడీ వచ్చాడు. బ్రహ్మప్రాప్తి కోసం కోరిక ఉన్నవారి మనసుకి మొదట సంసారం పట్ల విరక్తి కలగాలి, ధనలోభం వదిలిపోవాలి. జేబులో నోట్లున్నా బాబాకి 5 రూపాయలు అప్పు ఇవ్వలేకపోయిన వానికి బ్రహ్మ ఎలా లభిస్తుంది అన్న విషయం గురించిన మనోహరమైన కథలో సాయి ఉపదేశం చేసే పద్ధతి, హేమాడ్ పంత్ ప్రసాదయుక్త వాణి, ఇవి పాలు చక్కెరల కలయికలా కలిశాయి. 17వ అధ్యాయంలో గడచిన కథను కొనసాగించి బ్రహ్మజ్ఞానం గురించి విస్తరించబడ్డ కథనం ధనలోభాన్ని పూర్తిగా తొలగించటం గురించి వినసొంపైన వర్ణన ఉంది. 18వ అధ్యాయంలో సాఠేకి చెందిన గురుచరిత్ర గురించిన కథ, రాధాబాయికి చేసిన ఉపదేశం గురించిన వర్ణన, హేమాడ్ పంత్ని బాబా అనుగ్రహించటాన్ని గురించిన కథనం, ఇవన్నీ ఎంతో కుశలతతో చెప్పబడ్డాయి. 19వ అధ్యాయంలో హేమాడ్ పంత్ మీద ఆయన అనుగ్రహ కథనం విస్తారంగా శ్రీ సాయి ఉపదేశానుసారాన్ని అత్యంత విచారపూర్వక విధానంలో చేశారు. 20వ అధ్యాయంలో దాసగణు ఈశావాస్య భావార్థ బోధిని రచించటం మొదలుపెట్టాడు. అతని మనసుకి ఓ శంక కలిగింది. అతను దాన్ని గురించి బాబాని అడిగాడు. బాబా ఇలా అన్నారు, కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల దాన్ని నివారిస్తుంది. సద్గురువు అపూర్వ మహిమ గురించిన మధుర నిరూపణ అయ్యింది. 21వ అధ్యాయంలో సద్గుణవంతుడైన ఉపజిల్లా అధికారికి చదవటంతో పూర్తి కాదు, దాన్ని అనుసరించాలి అన్న ఉపదేశం చేసి మరొక విద్వాంసుడు పాటన్కర్కి నవవిధ భక్తుల మహిమను చెప్పి మరొక విలక్షణమైన ప్లీడరుని అపహాస్యము, నిండా మొదలైన కుత్సిత లక్షణాలు పెట్టుకోవద్దని దులిపేసి బోధ చేసిన కృప గురించిన వర్ణన ఉంది. 22వ అధ్యాయంలో సంసారం నుంచి తరింపచేసే ఈ మసీదు మాయి అంటే ద్వారావతి లేదా ద్వారకయే అని బాబా అందరికీ చెప్పారు. కానీ దాని అంతరార్థం ఒక్కరికి కూడా తెలియలేదు. బాబా మసీదుమాయి గుణాలను స్తుతించారు. కోపర్గాం రెవెన్యూ అధికారి బాలాసాహెబ్ మిరీకర్, నాగపూర్కి చెందిన శ్రీమంతుడు బాపుసాహెబ్ బుట్టిని పాముకాటు నుంచి తప్పించారు. అమీర్ శక్కర్ కీళ్లవాతాన్ని తొలగించారు, అతన్ని కూడా పాముకాటు నుంచి రక్షించారు. హేమాడ్ పంత్ని తేలు కొండితో కాటేసే సంకటాన్నుంచి, ఇతరుల మీద పాముకాటు అరిష్టాన్ని తొలగించి వారి భయంకర అపమృత్యువును తొలగించారు. ఈ సందర్భం ఇందులో వర్ణించబడింది. 23వ అధ్యాయంలో యోగాభ్యాసి శంకా నిరసన, మాధవరావుని పాముకాటు సంకటాన్నుంచి రక్షించి బాబా అహర్నిశలు వెలిగే ధుని కోసం అవసరమైన కట్టెలను సేకరించటం, మేకలను చంపేసే సందర్భం గురించి ఎంతో అందమైన వర్ణన జరిగింది. అలాగే బడేబాబా అసంతృప్తి స్వభావం ఎలా ఉండేదో చెప్పబడింది. ఎంత ఇచ్చినా అతనికి మరింత కావాలన్న కోరిక కలిగేది. గురు ఆజ్ఞను పాటించగల నిష్ట మాత్రం అసలు లేనే లేదు. అయినా అతన్ని బాబా ఎలా గౌరవించేవారో చెప్పబడింది. భక్త శ్రేష్ఠుడు కాకా దీక్షిత్కి గురువు ఆజ్ఞను పొందటంలో పరమ ఏకనిష్ట ఉండేది. అతన్ని పరీక్షించి లోకుల ముందు అతని విశిష్టతను చూపటానికి సద్గురువు ఎలా లీలను చేశారో దీని గురించి విశిష్టమైన గొప్ప వర్ణన జరిగింది. 24వ అధ్యాయంలో శనగలను నిమిత్తం చేసుకుని బాబా హేమాడ్ పంత్కి శిక్షణ ఎలా ఇచ్చారో, సద్గురువును స్మరించకుండా ఏ విషయాలను ఎలా సేవించరాదో, అలాగే అన్నా బాబరే, మౌషీబాయ్ వీరిద్దరికీ సాయిబాబా పోట్లాట ఎలా పెట్టారో ఈ పరిహాసగోష్ఠిని కవిశ్రేష్ఠుడు హేమాడ్ పంత్ గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్నగర్లో ఉండే ఇత్తడి సామాను తయారు చేసే భక్తుడు దాము అన్నాకి పత్తి, ధాన్యం వ్యాపారం చేయాలని ఎంతో కోరిక కలిగింది. కానీ ఆ వ్యాపారంలో అతను నిశ్చయంగా నష్టపోతాడని, మామిడి పండ్లు తింటే సంతానం ప్రాప్తిస్తుందని జ్ఞానరూప సూర్యుడైన శ్రీ సాయి చెప్పిన మాటల గురించిన నిరూపణ అయ్యింది. 26వ అధ్యాయంలో ఇతర మహాత్ముల నుండి అనుగ్రహం పొందిన పంత్ అనే పేరుగల ఒక భక్తుడికి బాబా వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసి ఆనందింపచేశారు. భక్తుడు హరిశ్చంద్ర పితళే కొడుకు మూర్ఛతో బాధపడుతుంటే ఆ పిల్లవాడి వ్యాధినంతా తమ కేవల కృపాదృష్టితో దూరం చేశారు. పితళేకి ఇదివరకు 2 రూపాయలిచ్చామని చెప్పి ఇంకా 3 రూపాయలిచ్చి వాటిని పూజించమని చెప్పారు. దీని గురించి సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. 27వ అధ్యాయంలో ఏకనాథ భాగవత గ్రంథాన్ని తనకు ప్రసాదంగా ఇవ్వాలన్న ఇచ్ఛతో కాకా మహాజని బాబా చేతికి ఇవ్వటం, బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వటం గురించి చెప్పబడింది. అలాగే ఒక రామదాసి గ్రంథంలో ఉన్న విష్ణు సహస్రనామ గ్రంథం అతనికి తెలియకుండా బాబా తీసుకోవటం, దాన్ని కూడా మాధవరావుకే ఇవ్వటం, ఆ ప్రకారంగా విష్ణు సహస్రనామ గ్రంథాన్నిచ్చి శ్యామరావు మీద దయాసాగరులైన సాయి అనుగ్రహాన్ని ఎలా చూపారో ఆ వర్ణన ఉంది. 28వ అధ్యాయంలో శాంతాక్రూజ్ భక్తుడు లక్ష్మీచంద్ మున్షి, బర్హాన్పూర్కి చెందిన చీడీబాయి, గుజరాత్కి చెందిన బ్రాహ్మణ పుణ్యాత్ముడు మేఘుడు, వీరు ముగ్గురు బాబా చరణాల వద్దకు ఎలా వచ్చారు, వీరందరికీ స్వప్నంలో దర్శనాన్ని ప్రసాదించి వాళ్లకి మెళకువ వచ్చాక దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చారు, దాని గురించి సాయి జననికి చెందిన ఎవరికీ అర్థం కాని విషయాన్ని ప్రేమతో చెప్పారు. 29వ అధ్యాయంలో దానం చేయటంలో ఉదారులైన భోళాశంకరులు సాయిబాబా యొక్క వైభవాన్ని చూడటానికి మద్రాసు ప్రాంతానికి చెందిన ఒక భజన బృందం షిరిడీకి ఎలా వచ్చిందో చెప్పారు. రఘునాథరావు టెండూల్కర్ కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడవడం గురించి, బాబా అతనికి పెన్షన్ గురించి ఉన్న చింతని దూరం చేయటం లాంటి మనోహరమైన బాబా లీలలన్నీ వర్ణించారు. అలాగే సాయి చరణాలపై గొప్ప ప్రేమకల భక్తుడు డాక్టర్ కెప్టెన్ హాటేకి గ్వాలియర్లో అతని ఇంట్లో తెల్లవారుజామున స్వప్నదర్శనమిచ్చిన అందమైన కథను కూడా చెప్పారు. 30వ అధ్యాయంలో వణికి చెందిన సప్తశృంగి దేవత పూజారి కాకాజీ వైద్యతో అమ్మవారు వెళ్ళి సాయిని కలవమని చెప్పిన స్వప్నానికి అనుభవాన్ని ఎలా ఇచ్చారో, షిరిడీకి చెందిన శ్యామరావు కూడా అమ్మవారికి మొక్కిన మొక్కు తీర్చటానికి 30 సంవత్సరాల తరువాత అక్కడికి ఎలా వెళ్లాడో చెప్పబడింది. అలాగే రెహతాకి చెందిన కుషాల్ చంద్ షావుకారు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ వీరిద్దరికీ బాబా షిరిడీకి పద అంటూ స్వప్నంలో ఎలా చెప్పారు, దీని గురించిన వర్ణన కూడా ఉంది. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్లటానికి బయలుదేరిన మద్రాసు సన్యాసి విజయానందుణ్ణి శ్రీకృష్ణుడే అయిన సాయిబాబా తమ పాదాల వద్ద ఎలా ఉంచేసుకున్నారో, సాయి చరణ కమలాల్లో భ్రమరమైన భక్తి శ్రేష్ఠుడు మాన్కర్ని, భయంకరమైన క్రూర మృగాన్ని సాయి ఎలా ఉద్ధరించారో ఈ అందమైన కథని వర్ణించాడు. 32వ అధ్యాయంలో సాయిబాబా తమ నోటితో ఇలా కథ చెప్పారు. సజ్జనులమైన మేము 4 దేవుణ్ణి శోధించటానికి అడవిలో తిరుగుతున్న సమయంలో నేను అభిమానాన్ని వదిలిపెట్టినప్పుడు గురుమహారాజు నాకు దర్శనమిచ్చారు. అలాగే ఉపవసించబోయిన గోఖలేబాయి కథను బాబా స్వయంగా చెప్పిన బీడ్ గ్రామంలో జరీ పనిచేసే విషయాన్ని హేమాడ్ పంత్ గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణజాని మిత్రుణ్ణి అకస్మాత్తుగా తేలుకుట్టింది. ఒక భక్తుడి కూతురు జ్వరంతో బాధపడింది. నానాసాహెబ్ చాందోర్కర్ కూతురు ప్రసవ వేదనతో భయపడి దుఃఖించింది. ఎవరికీ ఏమీ తోచలేదు. అలాంటి సమయంలో విభూతి అమోఘ ప్రభావం గురించి అందరికీ నిజంగా తెలిసేట్లు సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. అంతేకాక భక్తశ్రేష్ఠుడు అప్పాసాహెబ్ కులకర్ణి, హరిదాసు బాళాబువ, శ్రద్ధావంతుడు భావిక భక్తుడు హరిబాబు కార్ణికులకి సంబంధించిన దక్షిణ గురించిన ప్రబోధాత్మకమైన కథని ఈ అధ్యాయంలో చెప్పారు. 34వ అధ్యాయంలో మాళేగాం డాక్టర్ అన్న కొడుకు ఎముక వ్యాధితో ఎంతో బాధపడ్డాడు. భక్త శ్రేష్ఠుడు డాక్టర్ పిళ్ళే భయంకరమైన గినీ కురుపుతో బాధపడుతుండేవాడు. షిరిడీకి చెందిన బాపాజీ భార్య గ్రంథిజ్వరంతో క్షీణించిపోయింది. ఒక ఇరానీ పాప మూర్ఛతో బాధపడింది. హార్దాకి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండ వ్యాధితో ఎంతో బాధపడేవాడు. ముంబైకి చెందిన ఒక ప్రభుకాయస్థుల జాతికి చెందిన స్త్రీ ప్రసవ సమయంలో ఎంతో కష్టపడేది. ఈ రోగాలనన్నిటినీ విభూతి కేవల స్పర్శతో తొలగించటం గురించిన నిరూపణ ఉంది. 35వ అధ్యాయంలో కాకా మహాజనీకున్న నిర్గుణ పూజను చేసే ఓ మిత్రుడు బాబా కేవల దర్శనంతో మూర్తి ఆరాధకుడిగా ఎలా అయ్యాడో, ముంబైకి చెందిన ఒక లాయరు ధరంసీ జటాభాయి ఠక్కర్కి గురుశ్రేష్ఠులైన బాబా గింజలున్న ద్రాక్షలను వెంటనే గింజల్లేనివాటిగా చేసి ఎలా ఇచ్చారో ఆ కథ వర్ణించబడింది. అలాగే బాంద్రాకి చెందిన ఓ కాయస్థుడికి హాయిగా నిద్రపట్టేది కాదు. వీరి అనుభవాలు, నేవాసేకి చెందిన బాళాపాటిల్కి కలిగిన విభూతి అనుభవం కూడా చెప్పబడింది. 36వ అధ్యాయంలో ఉద్యోగం కోసము, దొంగలను వెతకటం కోసము అలా వేర్వేరుగా మొక్కుకున్న గోవాలోని ఇద్దరు వ్యక్తులకు సాయి సమర్థులు వారి మొక్కులను గుర్తుచేస్తారు. ఈ కథలు చెప్పేటప్పుడు హేమాడ్ పంత్ గుండెలు బరువెక్కగా త్రికాల జ్ఞానం కలిగిన బ్రహ్మాండంలో వ్యాపించిన ఈ సాయి సమర్థుల కీర్తిని వర్ణించటం ఎవరికి సాధ్యమని అంటారు. అలాగే సఖారాం ఔరంగాబాద్కర్ భార్య పుత్రప్రాప్తికి సాయిపాదాలు పట్టుకుంది. ఆమె కోరికను కొబ్బరికాయ ఇచ్చి సాయి ఎలా నెరవేర్చారో దాని తాత్పర్యం కూడా హేమాడ్ పంత్ చెప్పారు. 37వ అధ్యాయంలో చూసేందుకు అరుదుగా లభించే చావడి సమారంభం వైభవాన్ని తన కళ్లతో చూసిన రసభరితమైన వర్ణనను హేమాడ్ పంత్ చేశారు. 38వ అధ్యాయంలో గుండిగలో వేరువేరుగా పదార్థాలు వండి అనేక రకాల వంటకాలను చేసి బాబా అందరికీ ప్రసాద భోజనాన్ని ఎలా ఇచ్చేవారో దీనికి చెందిన మనోహరమైన వర్ణన ఉంది. 39వ అధ్యాయంలో సాయిబాబా నానాసాహెబ్ చాందోర్కర్తో అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించటానికి గీతలోని తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకానికి వివరణ ఎలా చేశారు, బాపూసాహెబు బుట్టీకి కలలోకి వచ్చి మహాత్ములు సాయిబాబా దేవాలయంతో కలిపి వాడాను కట్టమని ఆజ్ఞ ఎలా ఇచ్చారో ఆ విషయం చెప్పబడింది. 40వ అధ్యాయంలో తల్లి వ్రత ఉద్యాపన సమయంలో బాళాసాహెబ్ దేవ్ బ్రాహ్మణ భోజనాలు ఏర్పాటు చేశాడు. దానికోసం ఉత్తరం వ్రాసి బాబాని ఆహ్వానించాడు. కానీ ఆ రోజు సన్యాసి వేషం ధరించి ముగ్గురు మహాత్ములు వచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేశారు. అందులో గురుమహారాజు చాతుర్యం ఎవరికీ తెలియలేదు. అలాగే హేమాడ్ పంత్కి కలలోకి వచ్చి చిత్రపటం వేషం ధరించి హోలీ పండుగ రోజున బాబా భోజనానికి ఎలా వచ్చారో దాని గురించిన అందమైన వర్ణన ఉంది. 41వ అధ్యాయంలో చిత్రపట కథను విస్తరించి కవి హేమాడ్ పంత్ భక్తుల కోసం బాంద్రాకు చెందిన అలీ మొహమ్మద్ చెప్పిన సాయి సద్గురువు యొక్క అతర్క్య మహిమను రసభరితంగా, రమ్యంగా నిరూపించారు. అలాగే బాళాసాహెబ్ దేవ్ మీద సాయిబాబా రుద్రావతారులై మండే అగ్నిలా ఎర్రబడి కోపంతో శాపనార్థాలు పెట్టారు. అప్పుడు రోజూ నియమంగా జ్ఞానేశ్వరి చదువు అని అది చదివే పద్ధతిని శ్రీ సాయి తరువాత స్వప్నంలో చెప్పిన వివరణ కూడా ఉంది. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్య బాబా నుదుటిపై త్రిపుండ్ర రేఖలను పెట్టటం, సాయి ఇచ్చిన తమ దేహ త్యాగానికి చెందిన సూచన, రామచంద్ర పాటిల్ని అస్వస్థత నుంచి బయటపడేయటం, తాత్యాపాటిల్ మరణం తప్పించటం ఇత్యాది పుణ్యకారకమైన కథలను వర్ణించారు. అలాగే సద్గురు సాయినాథుల నిర్వాణ వృత్తాంతం విని శ్రోతల మనస్సుల్లో ఉద్విగ్నత చెలరేగింది. హేమాడ్ పంత్ ప్రాణం వ్యాకులం చెందింది. 43-44 అధ్యాయాల్లో గత అధ్యాయాల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన బాబా నిధన వృత్తాంతాన్ని హేమాడ్ పంత్ నిస్సంశయంగా పూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకేసాహెబ్ దీక్షితు, కాకా మహాజని, మాధవరావు దేశ్పాండేలతో కలిసి ముంబాయిలో ఏకనాథ భాగవతం చదువుతుంటే వారి మనస్సుల్లో ఓ సందేహం కలిగింది. మాధవరావు ఆ శంకను పోగొట్టే ప్రయత్నం చేశాడు, కానీ దీక్షిత్ మనసుకి తృప్తి కలగలేదు. అప్పుడు ఆనందరావు పాఖాడే మర్నాడు వచ్చి తన స్వప్నం గురించి చెప్పినప్పుడు దీక్షిత్ సందేహం పటాపంచలైన కథంతా చెప్పబడింది. అలాగే దూలానికి వ్రేలాడదీసిన చెక్క పలకపై మహిళాపతి ఎందుకు నిద్రించలేదో ఈ ప్రశ్నకి సమాధానం సాయి సమర్థులు ఇచ్చారు. ఈ కథని కూడా ఎంతో కుశలతతో వర్ణించారు. 46వ అధ్యాయంలో తన ప్రదేశంలో కూర్చుని సాయిబాబా అన్ని ప్రదేశాల్లో పరిభ్రమించటం ఎలా జరుగుతుందో, కాశీ గయలకు విచిత్రంగా వెళ్ళి ఆయన జనులకు చమత్కారాన్ని ఎలా చూపించారో అద్భుతమైన ఈ బాబా చరిత్ర చెప్పారు. చాందోర్కర్ కొడుకు పెళ్లికి వెళ్లమని బాబా శ్యామాకు చెప్పారు. గయలో అతని దృష్టికి బాబా పటన్ రూపంలో కనిపించారు. అలాగే 2 మేకల పూర్వజన్మకు చెందిన రమ్యమైన, మధురమైన, పవిత్రమైన గుప్త కథను సాయిశంకరులు తమ నోటితో చెప్పారు. దాని వర్ణన కూడా ఉంది. 47వ అధ్యాయంలో అలాగే ఓ పాము, కప్ప లేదా లోభి వడ్డీ వ్యాపారులకి చెందిన గతకాలపు నిజమైన వృత్తాంతాన్ని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అయిన శ్రీ సాయి చెప్పటంతో వైరము, హత్య, రుణము తీర్చుకోవటానికి మళ్లీ జన్మించవలసి ఉంటుందన్న ఉపదేశంతో హృద్యంగమ వర్ణన ఉంది. 48వ అధ్యాయంలో ఒక భక్త శ్రేష్ఠుడు షేవడే వకీలు పరీక్షా విధానం, మరొక అభావికుడు సపట్నేకర్పై బాబా చూపిన కృప గురించిన వర్ణన ఉంది. 49వ అధ్యాయంలో ముంబాయిలో ఉండే హరికాన్హోబా, హరిద్వారానికి చెందిన వక్రబుద్ధిగల సోమదేవస్వామి వీరిద్దరూ అభిమానం పెట్టుకుని మహాత్ములను పరీక్షించటానికి షిరిడీ వచ్చారు. దర్శనం చేసుకోగానే బాబా వారి మనసులో ఉన్న విషయం చెప్పినప్పుడు వాళ్లు వెంటనే సిగ్గుపడ్డారు. సాయి చరణాల్లో మనసుని పెట్టి వారి జన్మజన్మల పాపాలను ప్రక్షాళనం చేసుకున్న వృత్తాంతం చెప్పారు. అలాగే బాబా దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఘోషాలో ఉన్న ఒక అందమైన స్త్రీ సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ చాందోర్కర్ మనసు వికారానికి లోనైంది. ఈ విషయం కూడా చెప్పారు. 50వ అధ్యాయంలో తద్విద్ధి ప్రణిపాతేన దీని అర్థాన్నే మరింత విస్తృతంగా చెప్పి దాన్ని సమర్థించటాన్ని రఘునాథరావు చిరంజీవి గోవిందరావు దాభోల్కర్ చేశారు. 51వ అధ్యాయంలో హరిసీతారాం దీక్షిత్, భక్త బాళారాం ధురంధర్, నాందేడు వకీలు పుండలీకరావు షిరిడీకి మొదట ఎలా వచ్చారో ఒక్కొక్కరి వృత్తాంతం విని శ్రోతలు అబ్బురపడతారు. భక్తుల మనోసాగరాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా చేసే వర్ణన ఉంది. 52వ అధ్యాయంలో గ్రంథ సింహావలోకనం చేసే హేమాడ్ పంత్ బాబా దుష్టుల దుష్టత్వాన్ని తొలగించి సజ్జనులను రక్షించాలి అని వరాన్ని కోరారు. సద్గురు చరణాల్లో లీనమై తలను, కలాన్ని వారికి అర్పించి గ్రంథాన్నంతా పూర్తి చేసి కృతార్థుడైనాడు. ఈ ప్రకారంగా గోవిందరావు శ్రీ సాయి చరిత్ర అధ్యాయాలను పూర్తి చేశారు. అతని పాదాలకి నమస్కరించి సమస్త విశ్వానికి తల్లి అయిన గురు జననికి నేను నమస్కరిస్తున్నాను. అధ్యాయం సారాంశం చెప్పటాన్నే అవతరణిక అంటారు. మోక్షాన్ని కోరుకునే రసికులకు అది నిజమైన ముక్తి మార్గం. ఉత్తరీయ దేహంపై వేసుకునే పై బట్టకి పాత చింకి బట్టను అతుకు పెట్టినట్లు ఈ శ్రీ సాయి సచ్చరితకు ఇలాంటి అవతరణికను జత చేశారేమిటని దీన్ని తిరస్కరిస్తారేమో. చతురులైన శ్రోతలు ఈ దాసుడి విన్నపాన్ని ఒక్కసారి వినండి. ఉత్తరీయం కాదు, బొద్దుగా ముద్దుగా ఉన్న పసివాడికి దృష్టి తగలకూడదని ఈ దీటైన బాళ బాబా బాలుడు ఉరఫ్ అవతరణిక రచయిత స్వర్గస్థుడు బాలకృష్ణ విశ్వనాథదేవ్ దిష్టిచుక్కపెట్టాడు. ఈ గ్రంథం అందమైన రుచికరమైన భోజనం. అందులోని అధ్యాయాలనే అనేక రకాల పదార్థాలు చక్కగా జీర్ణమవటానికి ఈ అవతరణిక అనేది రచన అనే మజ్జిగను త్రాగటమే అయి ఉంది. ఈ గ్రంథం సదా కోరుకున్న పదార్థాలను ఇచ్చే అధ్యాయాలనే శుద్ధ నిర్వ్యంగ్య అవయవాలున్న కామధేనువు. దానికి దిష్టి తగలకూడదని అవతరణిక అనే దృష్టి తగలకుండా వేసే మణుల మాల మెడలో వేయబడింది. సరే, హేమాడ్పంత్ అధ్యాయ రచనలో అవలంబించిన పద్ధతిలోనే నాకు తోచిన విధంగా నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు దీన్ని శ్రద్ధగా వినాలి. అన్నిటికన్నా ముందు అతను సద్గురు స్తవనం చేశారు. తరువాత వేదాంత నిరూపణను, సాయి బ్రహ్మస్వరూప వర్ణనను చేశారు. అన్నిటికన్నా చివర తనవి, భక్తులవి సాయిబాబా ఇచ్చిన అనుభవాలను అతను చెప్పారు. హేమాడ్పంత్ మొదటి నుంచి శాస్త్రవాంగ్మయంలో ప్రవీణుడు. అందులోనూ సద్గురు సాయి ప్రసన్నులై అతన్ని గ్రంథమనే పిండివంటలు తయారు చేయటానికి వెంటనే ప్రతిభా సంపన్నుడిగా చేశారు. ఈ గ్రంథంలోని మధురమైన అనుభవాలను పొందిన వారి జనన మరణాల పరిభ్రమణ ఆగిపోతుంది. వారికి మోక్ష పదవి అనే అక్షయ సంపత్తి లభిస్తుంది. హేమాడ్పంత్ రసభరితమైన వాణికి సాయి కృప అనే చక్కటి లాభం కలిగింది. దానికి పాలు చెరుకురసాల యోగం పట్టింది. ఇక గ్రంథం గొప్పతనాన్ని ఏం వర్ణించను? గ్రంథకర్తలు ఎందరో ఉంటారు, కానీ విశ్వానికి ఆధారము, లక్ష్మికి భర్త అంటే శ్రీవిష్ణువే అయిన నిజమైన సద్గురువు లభించనంతవరకు భాషకి చెందిన సుబోధతకి అధికారం ప్రాప్తించదు. శాస్త్రాలనెన్నింటిని అభ్యసించినా సద్గురు కృప లేకపోతే ఇలాంటి గ్రంథ రచన జరగదు. ఈ మాట ఎంతో నిజం. ఈ శ్రీసాయి సచ్చరితను ఎవరు స్తుతించగలరు? ఈ గ్రంథ యోగ్యతను దేనితోనూ పోల్చలేము. ఈ గ్రంథానికి హేమాడ్పంత్ లాంటి కర్త లభించారు. ఇది ముముక్షువులకు గొప్ప అదృష్టం అనాలి. గోవిందరావు, హేమాడ్పంత్ ముముక్షువుల కోసం గ్రంథమనే మధుర పిండి వంటలు తగిన సమయంలో విపులంగా చేసి పెట్టటం వల్ల ఈ గ్రంథం అవనిపై ఉన్నంతవరకు ఈ జగత్తులో అతని కీర్తి గర్జించబడుతుంది. సద్గురు కృపతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ముముక్షువులకు ఇది పూజనీయం. వారి యొక్క సారాసారా విచారంలోని అసమర్థతను ఇది తొలగిస్తుంది. కోట్లాది జన్మల పర్యంతం చక్కటి పనులు చేయటం వల్లే గోవిందరావుకి ఈ సేవ లభించింది. గ్రంథరచన అనే మధురమైన మిఠాయి లభించింది. హేమాడ్పంత్ విద్వాంసుడు, వేదాంత విద్యలో ప్రీతి ఉన్నవాడు, గొప్ప భక్తుడు. సాయి చరణాల్లో అతనికి ఎంతో ఆసక్తి. వేదాంత విషయాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. వాటిలో భక్తి జ్ఞానాలను జోడించి అలా గ్రంథాన్ని రచించటం గురుకృప లేకుండా నిజంగా కష్టం. ఇవి అధ్యాయాలు కావు, బంగారు దిమ్మలే అయి ఉన్నాయి. ఇందులో హేమాడ్పంత్ మహా గొప్ప ప్రయత్నంతో కథలనే అమూల్య రత్నాలను వాటి అర్థమనే తేజోకిరణాలతో సహా పొదిగాడు. ఈ అధ్యాయాలు సువాసనలను గుబాళించే పూలతో గుచ్చిన మాల. వాటిని ప్రేమికుడైన పసివాడు గోవిందుడు మనసారా శ్రీ సాయి సద్గురువు మెళ్ళో శుద్ధ భక్తితో అర్పించాడు. అనేక రకాలైన ఈ అధ్యాయాలు బంగారు కలశాలే అయి ఉన్నాయి. అందులో రఘునాథరావు పుత్రుడు గోవిందరావు ముముక్షువుల అహంకారాన్ని అణిచివేయటానికి గంగాజలాన్ని నింపిపెట్టాడు. ఈ గ్రంథమనే రణరంగపు ఆకాశంలో రఘునాథపుత్రుడు గోవిందరావు తన బుద్ధి అనే కత్తితో రాక్షస ప్రవృత్తిగల లోకుల గర్వాన్ని, అభిమానాన్ని, దంభాన్ని తుత్తునియలు చేసి అధ్యాయాలనే జయపతాకాలు ఎగరేశాడు. ఈ గ్రంథం రత్నాలు పొదిగిన పంచహారతి. ఇందులో అధ్యాయాల్లోని కథలు నూనె వత్తులు అనే అర్ధరూప ప్రకాశాన్ని తీసుకుని శాంతి, విరక్తి అనేవి రెండూ మహాత్ములకే రారాజు అయిన శ్రీసాయికి హారతివ్వటానికి వస్తాయి. ఈ గ్రంథం విశ్వాన్ని మోహింపచేసే మాయ. అది అధ్యాయాలనే చేతులను పైకెత్తి కథల యొక్క అర్థాలనే కేయూరాల దండం మీద పెట్టిన నగలతో దేహాన్నలంకరించుకుని సాయి అనే బ్రహ్మని ఆలింగనం చేసుకోవటానికి సిద్ధంగా ఉంది. ఈ సాయి చరిత్ర గ్రంథాలకే సామ్రాట్టు. ఇందులోని అధ్యాయాలు చాతుర్యం కల స్తుతి పాఠకులు. అవి సామ్రాట్టు అపరిమిత వైభవాన్ని శ్రద్ధతో, జ్ఞానంతో, వేదాంతంతో వర్ణిస్తాయి. సాయి సచ్చరిత పారమార్థికానికి సంతలాంటిది. అందులోని ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క దుకాణము లేదా అమ్మకాలు, కొనుగోళ్లు చేసే స్థానం. అందులో అనుభవాల యొక్క కథలనే వస్తువులు గొప్పగా రచించబడ్డాయి. ఈ గ్రంథం ప్రవహించే ప్రచండ గంగాఝరి. ఇందులోని అధ్యాయాలు చక్కగా రచించబడిన ఘట్టాలు. గురుకృపా సామర్థ్యం అపరిమితంగా ఉండటం వల్ల దాన్నించి కథారసధారల సుధాస్రవంతి తీరాన్ని ఒరుసుకుని పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సాధారణ సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది. కానీ మోక్షం అంటే ఇష్టపడే భావికులకు అది కేవలం మూర్తీభవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. అది సంసారంలోని అజ్ఞానాన్ని, దుఃఖాన్ని నశింపచేస్తుంది. మోహ, మాయా అనే నరకాన్నించి తప్పిస్తుంది. శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండే శాంతినిస్తుంది. దాన్నే నిజమైన స్మారకం అనాలి. గ్రంథకర్త గోవిందరావు భ్రమరమై సాయిచరణ కమలాల్లో శాశ్వతంగా నవనవోన్మేష పుష్పరసాన్ని రుచిచూస్తూ ఉంటాడు. అతని ఇంటి పేరు దాభోల్కర్. అతను విద్య, వినయ, ఆచార సంపన్నుడు. ఇంగ్లీషు వారి సేవలో తత్పరుడైన ఒక అధికారి. అతని భార్య రఖుమాబాయి సౌశీల్యవతి భావికురాలు, పతి పరాయణురాలు, వినయశీలి. ఆమెకు సాయి చరణాల్లో దృఢమైన విశ్వాసం ఉండేది. ప్రస్తుతపు సింధుదుర్గ జిల్లాలో వేంగుర్లియా దగ్గర దాభోలి అనేది వాళ్ళు అసలుండే స్థానం. తరువాత వాళ్ల తాత ముత్తాతలు ఠాణే జిల్లాలోని పాల్ఘర్ దగ్గర కేళవే అనే గ్రామంలో ఉండేవారు. శక సంవత్సరము 1781, క్రీస్తు శకము 1859 సంవత్సరం మార్గశిరమాసం శుక్లపక్ష పంచమి నాడు రఘునాథరావు భార్య లక్ష్మీబాయి కడుపున ఈ మహాపుణ్యాత్ముడు గోవిందరావు జన్మించాడు. గౌడ సారస్వత బ్రాహ్మణ జాతికి చెందిన భారద్వాజ గోత్రంలో 70 సంవత్సరాల వయసులో శక సంవత్సరము 1851 సంవత్సరంలో, క్రీస్తు శకము 1929 ఆషాఢ శుద్ధ నవమి నాడు నిధనం చెందాడు. ఈ సాయి సచ్చరిత గ్రంథ ప్రారంభం శక సంవత్సరం 1844, క్రీస్తు శకము 1922 సంవత్సరం చైత్రమాసంలో చేశాడు. శక సంవత్సరము 1851, క్రీస్తు శకము 1929 సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో అతను 52 అధ్యాయాలు పూర్తి చేశాడు. గోవిందరావుకి ఒక్కడే కొడుకు, 5 కూతుళ్ళు. వాళ్లలో 4 వివాహమైంది, కొడుక్కి వివాహమైంది. వైద్యశాస్త్రం చదువుకుంటున్నాడు. పెళ్లికాని కుమార్తె కూడా అదే చదువుకుంటోంది. ఇప్పుడు శ్రీ గురుచరిత్ర లేదా ఇతర గ్రంథాల్లో ఇచ్చిన పారాయణ చేయవలసిన పద్ధతి, సప్తాహం చేయటానికి సులభమైన పద్ధతి చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పారాయణ చేసేటప్పుడు మనసుని పరిశుద్ధం చేసుకుని భక్తిభావంతో చేయాలి. దీన్ని 1, 2 లేదా 3 రోజుల్లో ముగిస్తే శ్రీ సాయి నారాయణులకి సంతోషం కలుగుతుంది. అలా కాకపోతే దాన్ని విశ్రాంతిగా 7 పూర్తి చేస్తే పుణ్యసంపత్తి జత కలుస్తుంది. మనసులోని కోరికను సాయి నెరవేరుస్తారు. సంసార భీతి నశించిపోతుంది. గురువారం ఉదయాన్నే స్నానం చేసి పారాయణ ప్రారంభించాలి. నిత్యకర్మలు త్వరగా ముగించుకుని ఆసనంపై కూచోవాలి. అందంగా విశాలమైన మండపం తయారు చేసి అరటి స్తంభాలు, కొబ్బరి ఆకులు, వస్త్రాలు మొదలైన వాటితో పైన మనోహరంగా ఆచ్ఛాదన చేసి దాన్ని అందంగా తయారు చేసుకోవాలి. అందులో ఎత్తైన ఆసనం అంటే పీట లేదా బల్ల వేసి చుట్టూరా వివిధ రంగుల్లో దృష్టికి సుఖదాయకమైన రకరకాల ముగ్గులు వేయాలి. తరువాత సాయి సద్గురువుల విగ్రహం లేదా అందమైన చిత్రపటాన్ని తీసుకుని దానికి గుండెల నిండా పొంగిపొరలే ప్రేమతో నమస్కరించి దాన్ని ఆ ఆసనం మీద భక్తిపూర్వకంగా పెట్టాలి. తర్వాత శ్రీ సాయి సచ్చరిత గ్రంథాన్ని పట్టువస్త్రంలో చుట్టి సద్గురువు ముందు పెట్టి ఇద్దరికీ పంచోపచారాలతో పూజ, గంధ, పుష్ప, ధూపదీప నైవేద్యం చేసి గ్రంథాన్ని పఠించటం ప్రారంభించాలి. 8 రోజులు నియమంగా ఉండాలి. ఈ క్రింది నియమాన్ని పాటించవలసి ఉంటుంది. స్నానం చేసి శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించటం, 2 ఉపవసించటం, 3 ఆచరణను శుద్ధంగా నీతిబద్ధంగా ఉంచుకోవటం, 4 స్త్రీ సంగం చేయకుండా ఉండటం, 5 భూమ్మీద శయనించటం, కేవలం పాలు పళ్ళు తీసుకోవటం లేదా వేయించిన ధాన్యాన్ని తినటం లేదా రోజంతా ఏమీ తినకుండా కేవలం రాత్రివేళో లేక పగటిపూటో ఏదో ఒక పూటే తిని ఉపవాసం చేయాలి. తూర్పు వైపున ముఖం పెట్టి సద్గురుమూర్తిని మనసులో పెట్టుకుని మనసుని స్వస్థంగా చేసుకుని ఆనందంగా గ్రంథాన్ని చదవాలి. 8, 8, 7, 8, 6, 8, 7 ఆ ప్రకారంగా అధ్యాయాలను రోజూ వరుసగా 7 రోజుల్లో చదివి 8వ రోజున కేవలం అవతరణిక అంటే చివరి 53వ అధ్యాయం చదవాలి. 8వ రోజు నియమాన్ని పూర్తి చేసి సాయినారాయణునికి నైవేద్యం పెట్టాలి. ఆప్తులకు, బ్రాహ్మణులకు మంచి భోజనము, యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. రాత్రి వైదిక బ్రాహ్మణులను పిలిపించి వారి చేత వేదాలను గట్టిగా చదివించాలి. తరువాత చక్కెర వేసిన తీయటి పాలను త్రాగించి దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెట్టాలి. చివరికి సాయి సద్గురు చరణాలకు నమస్కరించి ఆయనకు యోగ్యమైన దక్షిణ ఇవ్వాలి. దాన్ని షిరిడీ సంస్థానం నిధి అభివృద్ధి చెందటానికి పంపించాలి. దానివల్ల సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలిచ్చి సంసార భయమనే సర్పాన్ని నాశనం చేసి మోక్షమనే గుప్త నిధిని చూపిస్తారు. ఏ రకమైన వ్రత విధి విధానమైనా ఏదో ఫలప్రాప్తి కోసం చేస్తున్నప్పుడు కఠిన పద్ధతిలో దాన్ని పాటించవలసి ఉంటుంది. అయితే దేన్ని కోరకుండా కేవలం భక్తిభావంతో ఉపాస్యదేవతను ప్రసన్నం చేసుకోవటానికి ఏదో ఒక నియమాన్ని పాటిస్తున్నప్పుడు అందులో భక్తి, శ్రద్ధ అనేవే గొప్ప మహత్తు కలవి. శారీరక అసమర్థత వల్ల లేదా ప్రాపంచిక అవరోధాల వల్ల ఈ నియమాన్ని కఠినంగా పాటించలేకపోతే దయామయుడైన పరమేశ్వరుడు క్షమిస్తాడు. నాకు 16 అష్టోపచారాలతో కూడిన పూజా సామగ్రి అవసరం లేదు. అపరంపరగా భావన ఉండే స్థానంలోనే నేనుంటాను. ఉదాహరణకి రోజుకి 6, 7 లేదా 8 అధ్యాయాలు సప్తాహంలో ఒకే స్థానంలో కూచుని చదవవలసి ఉంటుంది. కానీ వయసు మీరటం వల్ల, హృదయ వికారాల వల్ల నాకు అది సరిపోదని నేను ఉదయం 4, నిత్యపూజ తర్వాత 2, మధ్యాహ్నం భోజనం అయ్యి కొద్ది విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగిలిన అధ్యాయాలు చదివేవాణ్ణి. ఇంతకాలం విలంబనం తరువాత మధ్యలో లఘుశంక మొదలైన వాటి వల్ల అశుద్ధత వస్తే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని బాబా విభూతి పెట్టుకుని శుద్ధమయ్యేవాణ్ణి. అలాగే పై నియమాల్ని పాటించటంలో భూమ్మీద పడుకునే విషయం కూడా ప్రస్తావించబడింది. ఇంతకుముందు ఇంట్లో అలికిన మట్టి నేల ఉండేది. ఇప్పుడు కేవలం చాప లేదా జంపఖానా వేసుకుని దానిమీద పడుకోవటం బాగా ఉండేది. అయితే ప్రస్తుతపు రాళ్ళు పరిచిన నేల మీద లేదా టైల్స్ మీద ఈ వయసులో, అది కూడా వర్షాకాలం లేదా శీతాకాలంలో చలిలో నిద్రపోవటం అంటే అనారోగ్యం బారిన పడటమే అవుతుంది. అప్పుడు చరిత్ర పఠనమెక్కడా? కనుక మంచం మీద ఫోము, రబ్బరు పరుపుల మీద విశ్రాంతిగా పడుకోకుండా కింద పలుచని పరుపు వేసుకుని నిద్రించడమనే అర్థాన్ని నేను తీసుకున్నాను. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో సప్తాహం చేయటం నా నియమం. బాబాను నేను ఏదీ కోరను, కానీ ప్రతిసారి సప్తాహానంతరం 10-12 రోజుల్లో ఒకేలా శుభవార్తలు వచ్చేవి. ఎన్నాళ్లుగానో పేరుకుపోయిన చిక్కు ప్రశ్నలు విడిపోయి అనేక రకాలుగా విశేషించి ధనప్రాప్తి కోరకుండానే లభించేది. ఇది నా అనుభవం. తాత్పర్యం చెప్పాలంటే, పైని ఓవీలో చెప్పిన విధంగా విధి విధానమంతా యథావిధిగా పాటించగలిగితే తప్పకుండా పాటించాలి. అదొకటి కాయ, వాచ, మనస, ధన రూపేణా పాటించటం అవుతుంది. కానీ కొన్ని విషయాలు పాటించటం అశక్యమైతే సప్తాహం చేయటం ఆపకూడదు. గ్రంథాన్ని భక్తిభావంతో పారాయణ చేయటం, సావకాశంగా అర్థమయ్యే వరకు అర్థం తెలుసుకుని చదవటం, అందులోని ఉపదేశం ప్రకారం ప్రవర్తనను సరిచేసుకోవటం, ఇది ముఖ్యం. మొదటి పారాయణలో అది సాధించబడకపోతే తరువాతి పారాయణలో అది తప్పక సాధించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రీహరి తన భక్తుల చేతిలో ఆటబొమ్మ, అమాయకులైన భావికుల కోసం అలమటిస్తాడు, ప్రేమకు పూర్తిగా అమ్ముడుపోతాడు. కానీ భక్తి ఉన్నట్లు నటించేవారిని ఆయన ఎన్నడూ కలవడు. శ్రోతలారా, మీరే మహాత్ములు. మా సుఖానికి ఆశ్రయస్థానం మీరే. ఈ దాసుడు మీ పాదాలకు చేసే విన్నపం ఏమిటంటే, అవతరణిక మరచిపోతే మరచిపోండి, కానీ మూల గ్రంథం అర్థం మీద దృష్టి పెట్టండి. శ్రోతలారా, మీరు సజ్జనులు. మీరు కాలుడికే కాలుడు, మరణాన్ని కూడా ఎగరగొట్టేవాడు అయి ఉన్నారు. ఈ బాబాబాలుడు మీ చరణాలపై తలను పెట్టి ఈ దాసుడిపై శాశ్వతంగా దయచూపండి అని ప్రార్థిస్తున్నాడు. తప్పొప్పులను నావి నాకే ఇచ్చేయండి. తాత్పర్యాన్ని గ్రహించి మీ మనసుకి సంతోషం కలిగించుకోండి. ఓ సాయి శ్రీగణేష, మీకు నమస్కారం. ఓ సాయి బ్రహ్మదేవ, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీవిష్ణు, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీశంకర, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ దత్తాత్రేయ, మీకు నమస్కారం. ఓ సాయి ఇంద్రదేవ, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ విఠల, మీకు నమస్కారం. ఓ సాయి చంద్రదేవ, మీకు నమస్కారం. ఓ సాయి అగ్నినారాయణ, మీకు నమస్కారం. ఓ సాయి చైతన్య రూప సూర్య, మీకు నమస్కారం. ఓ సాయి జ్ఞానసాగర, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ జ్ఞానేశ్వర, మీకు నమస్కారం. ఈ అవతరణిక అనే శబ్దాలతో పుష్పాంజలి తెచ్చి నమస్కారాలనే నామావళిని గురుచరణాలకి అర్పించి నేను సాయి జనని ప్రసన్నం కావాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా శ్రీ సాయి సద్గురువు ప్రేరణ కలిగించిన బాబా దాసుడు బాళా రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలో అవతరణిక అనే పేరుగల 53వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.